కిందట గురుదేవుల ఆజ్ఞానుసారము ఆంధ్రప్రదేశ్ వచ్చిన నేను ఒక అతి ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని సాధించటానికి ఈ మూడేళ్లు మీరందరూ కలిసి పనిచేయండి అని చెప్పడానికి భవిష్య పురాణంలో మన ఇతిహాసాలలో పురాణాలలో అనేక మంది భవిష్యత్ వక్తలు భవిష్యత్ వేత్తలు ఋషులు మహర్షులు యోగులు సిద్ధ పురుషులు అన్ని మతాల వాళ్ళు చెప్పేటటువంటి కీలకమైనటువంటి కాలము ఆసన్నమైనది. ఈ మూడేళ్లలో ప్రపంచం యొక్క భవిష్యత్తు మారిపోతోంది. ఆ మారిన భవిష్యత్తు మీ వల్ల వస్తుందా? మారిన తర్వాత మీరు అందులో భాగస్వాములవుతారా అన్నది మాత్రమే మీ నిర్ణయము, మార్పు గ్యారెంటీ. మీరు తప్పించుకోలేరా మార్పుతో. మానవ జాతి తేడా, మీ వల్ల ఆ మార్పు వస్తుందా లేకపోతే మార్పు వచ్చాక మీరు అందులో పాలు పంచుకుంటారా, అంతే తేడా. నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మూడు అంచెలుగా ఈ మూడు సంవత్సరాలలో పనిచేస్తారు అని ఆశిస్తూ ఓ ప్రణాళిక నేను మీకు అందజేస్తున్నాను. ఈ ప్రణాళిక గురువుల యొక్క ప్రణాళిక, హిమాలయాలలో ఉన్నటువంటి మహర్షుల యొక్క ప్రణాళిక. ఇంకా చెప్పటానికి ఏం లేదు నా దగ్గర, చేయవలసింది మాత్రము చాలా ఉంది. చేత ఏమి చెయ్యాలో అన్నది చెప్తున్నాను నేను ఇప్పుడు. ఆ చేయవలసిన దానికి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఆ రాబోయేటటువంటి మార్పు ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఈనాడు ఉన్నటువంటి మానవ సమాజము విద్యాలయాల మీద ఆధారపడి ఉన్నది, అది మీకు తెలుసు కదా. మనం ఈనాడు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా విద్యాలయాలలో మన పిల్లలు నేర్చుకున్నటువంటి విద్య యొక్క ప్రభావము. ఈ నగరాలు, ఈ మహానగరాలు, ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆధునిక విద్య యొక్క ఫలితాలు. కానీ ఆధునిక విద్య ఏం చేసింది అంటే మీకు సుఖ సామగ్రి చాలా ఇచ్చింది. రుబ్బుకు అక్కర్లేదు మీరు, గ్రైండర్ ఉంది. విసురుకు అక్కర్లేదు మీరు, ఫ్యాన్ ఉంది. వేడిగా ఉంది, ఏసీ ఉంది. చల్లగా ఉంది, ఎక్కడికైనా వెళ్ళాలి మీరేం కదలక్కర్లేదు. టికెట్ కొనుక్కుని రైల్లో కానీ బస్సులో కానీ కూర్చుంటే అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది, మీరేం కష్టపడక్కర్లేదు. ఇవన్నీ సుఖానికి కావలసినటువంటి పరిస్థితులు మాత్రం మీకు వచ్చాయి. కానీ మీరు గమనించుకున్నారో లేదో చాలా విచిత్రమైనటువంటి ఇంకొక రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుకున్నట్టు జరగకపోతే చచ్చిపోతాను, లేకపోతే చంపేస్తాను. ఈ మాట మీరు వింటున్నారా లేదా? ఆత్మహత్యలు, హత్యలు, రకరకాలైనటువంటి పరిస్థితులు ఇవంతా మనం రోజు పేపర్లోనే చూస్తున్నాం. కానీ మీరు ఎంత నిశ్చింతగా ఉన్నారు అంటే ఆ మంట మీకు వండటం లే. హైదరాబాద్ లో ఎక్కడో ఒక రెస్టారెంట్ లో బాంబు పెట్టారు అని చదివి మీరు విని ఊరుకుంటున్నారు తప్ప, ఆ బాంబు రేపు మీ ఊరు పక్కన మీ సినిమా హాల్లో పెట్టవచ్చునేమో అనే భయం మీకు వేయటం లేదు. వెయ్యాలో అక్కర్లేదో నాకు తెలీదు, నాకు మాత్రం భయమే. మీరు నిశ్చింతగా ఉండి ఉండవచ్చు, ఏముంది లేని, కానీ బాంబులు ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రేపు మనకి మన పిల్లలకి కూడా వర్తించవచ్చు. హైదరాబాద్ లో రకరకాలైనటువంటి న్యూస్ల్లో ఒక న్యూస్ ఏంటి అంటే, సీనియర్స్ పెట్టే బాధతో జూనియర్స్ అయినా ఆత్మహత్య చేసుకుంటున్నారు, దాన్ని ర్యాగింగ్ అంటాం మనం. లేకపోతే సీనియర్స్ ని జూనియర్స్ పొడిచి చంపేస్తున్నారు, అనేక ఉదాహరణలు. నిన్ననే ఎవరో అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోలేదు అంటే వాడు ఏం చేశాడు, యాసిడ్ పోసాడు. అంటే అది మన వరకు మీ వరకు ఆ మంటలు రావు అని అనుకుంటున్నారా మీరు? రేపు మన పిల్లలు అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కోవచ్చు అనే భయం మీకు వేయటం లేదా? వేయాలి, వేయకపోతే భయపడండి. మన ఉన్నటువంటి పరిస్థితులు సుఖకరమైనటువంటి పరిస్థితులు మాత్రమే తప్ప ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు కావు. ఎప్పుడూ భయం అలా ఉంటుంది. ఇప్పటికి కూడా ఇంటికి ఎవరైనా లేటుగా వస్తే మీకు భయమే లోపల, బయట ఎవడో మాట్లాడు, ఎవడో మాట్లాడు, కానీ ఎవడ అందరికీ భయమే ఏమైందో మళ్ళా ఇంటికి వచ్చేంత వరకు. దీన్ని భయానక పరిస్థితులు అంటాం. మీకు ఆ భయం ఎందుకు వేయటం లేదు అంటే అసలు మీరు ఆలోచించటం మానుకున్నారు. మన విద్య ఎలా ఏడిచింది అంటే మనిషికి ఆలోచించటం ఏర్పడటం లే. ఆలోచించగలిగితే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి దీనికి మనం ఏం చేయగలం? సాగుతోన్న నీరు విషాక్తం అయిపోతుంది, ఇప్పుడు నీరు కొనుక్కోవలసి వస్తుంది. చాలా పెళ్లిళ్లలో ఇన్కమ్ ట్యాక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్కమ్ ట్యాక్స్ కాదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ వాటి వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవటానికి వస్తే వాళ్ళు అమెరికాలో ఉన్నటువంటి స్నేహితులు కూడా వస్తున్నారు. పెళ్లి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారో తెలుసా, మాకు వేరుగా నీళ్లు తాగే ఏర్పాటు చేయండి, మీ నీళ్లు మాకు పడవు. మనం ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, మాకు కూడా మా నీళ్లు పట్టడం లేదండి, మేము కూడా బాటిల్స్ కొనుక్కుంటున్నాం, తాగే నీరు తాగటానికి ధైర్యం లేదు. తీసేటటువంటి గాలి మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే మీకే అర్థమవుతోంది, మనకు వచ్చేటటువంటి అనేక రోగాలకు కారణం ఏంటి అంటే గాలిలో ఉన్నటువంటి విష పదార్థాలే. ఎక్కడి నుంచి వస్తున్నాయి విష పదార్థాలు? మీరే, మీరు పనిచేసేటటువంటి ఫ్యాక్టరీలు, మీరు ఉపయోగించుకునేటటువంటి స్కూటర్లు, మీరు ఉపయోగించుకునేటటువంటి కార్లు, వీటి వల్ల వాతావరణము కలుషితమైపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే, ఇప్పుడు మీరు చాలా నిశ్చింతగా ఉన్నారు, జపాన్ లో చాలా విచిత్రంగా ప్రతి 2 కిలోమీటర్లకి ఒక బాక్స్ ఉంటుంది, టెలిఫోన్ బూత్ లాగా. కారు ఆపి మళ్ళా బూత్ లోకి వెళ్ళి అది 3 సార్లు గాలి పీల్చుకుని మళ్ళా బయటకు వచ్చి మళ్ళీ కాల్ తిరగండి. ఎందుకంటే వాతావరణం విషాక్తం అయిపోయింది, గాలి విషాక్తం అయిపోయింది, శుభ్రమైనటువంటి గాలి లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా జీవిస్తాము అనేటటువంటి పరిస్థితులు మీకు ఉన్నా, మీరు జీవిస్తామనుకున్నా అలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కువ కాలం జీవించలేరు. ఖచ్చితంగా మానవ జాతి నేటి పరిస్థితులను మార్చడానికి కంకణం కట్టుకునేటటువంటి వీరులు లేకపోతే, దమ్మున్న వాళ్ళు లేకపోతే మాత్రము మానవ జాతి ఒకరోజు చచ్చిపోతుంది అని వైద్యానికి చెప్తున్నారు. నువ్వు సుఖంగా ఉన్నావు అది వేరే విషయం, రేపు నువ్వు చచ్చిపోవచ్చు ఊపిరి పీల్చుకోలేక. సైంటిస్టులు చెప్తున్నారు ఈ మాట. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మానవ జాతి ఉన్నది. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు మనకి ప్రాణాన్ని ఇస్తాయి, కానీ ఇప్పుడు సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి ఒక పొర తిరిగిపోతుంది, ఓజోన్ పొర అని సైంటిస్ట్లు అంటారు. ఒక రక్షణ కవచం ఉంది పృథ్వీ మీద, అది తిరిగిపోతుంది. ఎందువల్ల తిరిగిపోతుంది అంటే ఏరోప్లేన్స్ వల్ల. విమానాలు వదిలేటటువంటి గాలి, ఆ విమానాలు వదిలేటటువంటి పొగలో భూమికి రక్షణగా పనిచేసేటటువంటి కవచము తిరిగిపోతుంది. కానీ విమానాల సంఖ్య పెరుగుతోంది. అంటే ఏం జరగబోతోంది? భూమి మీద ఉన్నటువంటి రక్షణ పొర ఖచ్చితంగా అతి త్వరలో పోతుంది. పోతే ఏమవుతుంది? బెంగళూరులో, మద్రాసులో, ఢిల్లీలో నేను చాలా మంది స్కూటర్ మీద వెళ్తున్న వాళ్ళు ఇంతవరకు ఎండాకాలంలో కూడా గ్లౌజ్ వేసుకోవటం చూశాను. మీరు చూశారు లేదో స్కూటర్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళు చేతులకు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గ్లౌజ్ వేసుకుంటారు, ఇంతవరకు మేజోడ్ వేసుకుంటారు, అందం కోసం వేసుకోరు. అది ఎండతో వాళ్ళ శరీరాలు కమిసిపోయి కుళ్ళిపోయి దుర్వాసన వేస్తూ కురుపులుగా మారుతున్నాయి. బెంగళూరు, మద్రాసు, ఢిల్లీ, కలకత్తాలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంది. రేపు మీ ఊరికి ఎందుకు రాదు? వాతావరణం గాలిని ఆపగలమే అంటుంది. ఆదిత్య 369 ఏదో సినిమా చూశాను, మీకు గుర్తుందో లేదో. సినిమా అనుకుంటున్నారు మీరు, భూగర్భంలో వెళ్ళి జీవిస్తారు. ఇంకేత అంటే ఓజోన్ పడిపోయింది, రక్షణ కవచం లేదు. కానీ భారతీయులమైనటువంటి మనకి ఓ విచిత్రమైనటువంటి సాహసం, ఓ విచిత్రమైనటువంటి ధైర్యం ఉంది మనకి. ఏమిటా ధైర్యము అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా ఓ అవతారమూర్తి వస్తాడు, రక్షిస్తాడు. ఇంకొక మాట మనం చెప్పుకోదలుచుకుంటే, దుష్టులను శిక్షిస్తాడు, మంచి వాళ్లను రక్షిస్తాడు. కానీ మనకు ఒక విషయం తెలియదు, వ్యధవ పనులు చేసేవాడు మాత్రమే దుష్టుడు కాదు, దానికి చూస్తూ ఊరుకునేవాడు కూడా దుష్టుడే. ధర్మం ఆ సంగతి చెప్తుంది. లాలో కూడా దాన్ని అబెట్మెంట్ అంటారు. చూస్తూ ఊరుకున్నాం అనుకో, ఏదైనా ప్రమాదకరమైనది జరుగుతుంటే నాకెందుకులే, అది తప్పే, నువ్వు దుష్టుడివే. చేత మనం ఏదో మంచి వాళ్ళం అనుకుంటే లాభం లేదు, చూస్తూ ఊరుకుంటే ఈ పరిస్థితి ఉంది. ఏం చేయాలి దానికి? ఈ పరిస్థితుల్ని మార్చడానికి వచ్చేటటువంటి శక్తి ఏదైనా ఉంటే దాన్నే మనము అవతార ప్రక్రియ అంటాం. ఆ శక్తికి తోడ్పడాలి. రాముడికి మనుషులు తోడపడలే, పక్షులు, జటాయువు, సంపాతి అవి తోడ్పడ్డాయి. మనిషికంత దమ్ము లేదు. కోతులు తోడ్పడ్డాయి, ఏనుగు బంట్లు తోడ్పడ్డాయి, నలుడు, నీలుడు. ఇప్పటికీ కూడా ఒక కోతిని మనం చాలా బాగా గుర్తుంచుకుంటాం. గుర్తుంచుకోవటమే కాదు, దేవాలయాలు కూడా కట్టిస్తాం. ఎవడా కోతి కదా, హనుమ దేవాలయాలు ఉన్నాయి. కానీ ఆ కోతికి దేవాలయాలు ఎప్పుడు ఏర్పడ్డాయి? అది మీరు ఆలోచించరు. పుట్టుకతోనే సూర్యుడిని మింగటానికి ఎగరగలిగినటువంటి ఆ కోతి అనేక దైవీ వరదానాలు పొందింది. పుట్టుకతోనే, చిన్నప్పుడే వచ్చే ఆ కోతికి వరదానాలు ఇంద్రుడు ఇచ్చాడు. వాయుదేవుడి యొక్క కొడుకు కనక అగ్నిదేవుడు ఇచ్చాడు. అందరి దేవతలు కూడా ఆ పిల్లవాడికి వరదానాలు ఇచ్చాడు. కానీ అన్ని దైవీ వరదానాలు పొందినటువంటి ఆ వ్యక్తి యొక్క బతుకు, అడుక్కు తినే బతుకు, భయంకరమైనటువంటి బతుకు, విషయముఖ పర్వతంలో అతను అతని రాజు, రాజ్యం ఏం లేదు. సుగ్రీవుడు ఈయన గారు ఎలా బతికారు? రాజులాగా బతికారా? భయపడుతూ బతికారు. ఎవడైనా అటువైపు వస్తే వాళ్ళ యొక్క డిటెక్టివ్ ఏమో, గుప్తచరుడేమో, మన్ని చంపటానికి వచ్చాడేమో అని భయంతో బతికారు. కానీ రాముడు వచ్చాడు. కానీ రాముడు వచ్చినప్పుడు రాజారామ్ గా రాలేదు, చక్రవర్తి రాముడుగా రాలేదు, ఇక్ష్వాకు వంశపు రాజుగా రాలేదు. భార్యను ఒక వ్యక్తి ఎత్తుకుపోతే దిక్కు తోచక ఏడుస్తూ వచ్చాడు. తెలుసుగా ఈ కథ మీకు, ఏడుస్తూ వచ్చాడు. అతి సాధారణ మానవుడిగా కూడా ఎవడున్నాడు అంటే ఓ తమ్ముడు ఉన్నాడు. ఇంకా రాజ్యం లేదు, ఏమీ లేదు, ఆయుధాలు లేవు. వాళ్ళని చూసి మీరు పూజ చేసేటటువంటి హనుమంతుడు భయపడ్డాడు. వేషం మార్చుకొని వాళ్ళని గుర్తించటానికి వచ్చాడు. వచ్చాడు సరే, దాని తర్వాత హనుమంతుడు బతికేమైంది? ఎప్పుడైతే రాముడు పనిచేయటం మొదలెట్టాడు, శక్తివంతుడైపోయాడు, అసంభవాన్ని సంభవం చేశాడు. అంతవరకు భయపడుతూ ఒంటరిగా బిక్కు బిక్కు మళ్ళీ బతుకుతూ ఉన్నటువంటి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తేగలిగాడు. రాముడు రానప్పుడు ఎందుకు తేలేదు? ఈ శక్తి అంతా ఏమైపోయింది? ఋషులు ఏం చెప్తున్నారు అంటే, ఈనాడు పుట్టినటువంటి మనం అందరము కూడా, ఖచ్చితంగా మనమందరము కూడా రామాయణ కాలంలో కోతులుగానే పుట్టాము. అప్పుడు రాముడి యొక్క పనికి సహాయపడ్డాము. కృష్ణుడి కాలంలో బాలకృష్ణుడు, యశోదానందుడు పెంచుకున్నారు. అప్పుడు వాళ్ళ బతుకు ఎలా ఉందో ఊహించుకోండి. ఇప్పుడు కథలు చెప్పి పాటలు పాడటం కాదు, ఇప్పుడు అంతా ఓకే, చాలా గొప్పే. కానీ అప్పుడు ఎప్పుడు ఏ రాక్షసుడు వచ్చి మీద పడతాడో అనే భయంతో బతికుంటారా, లేకపోతే ఆనందంగా బతికుంటుందా యశోద? మీరు చెప్పండి ఏమవుతుందో. ఆనందంగా బతికుంటుందా? ఏమో లోపల ఎప్పుడు భయమే, ఎప్పుడు ఏ రాక్షసుడు వస్తాడు. ఇప్పుడు కదా మీకు తెలుసు కృష్ణుడు చావలేదని. అప్పుడు వాళ్ళకి తెలుసా ఏంటి కృష్ణుడు చావడని? తెలియదుగా వాళ్ళకి. కానీ ఏం జరిగింది? అసంభవం సంభవమైంది. రెండేళ్ళు, మూడేళ్ళు, ఐదేళ్ళు, ఆరేళ్ళు ఉన్నటువంటి ఆ కృష్ణుడు రాక్షసుని ఎదుర్కొన్నాడు. ఆ రాక్షసి వాతావరణాన్ని తీసేశాడు. క్రెడిట్ ఎవరికి వచ్చింది? అప్పుడున్న రాజులకి రాలే, ఋషులకి రాలే, గోప బాలకులకు వచ్చింది. వాళ్ళని చదువుకున్న పండితులేం కాదు, యోగులేం కాదు. వాళ్ళకి ఉన్నది ఏంటి అంటే కృష్ణుడి మీద నమ్మకం. ఆ నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం జీవించగలమా? ఈనాడు పరిస్థితుల్లో అందరూ పిచ్చివాళ్లలాగా ప్రపంచాన్ని సర్వనాశనం చేసేసేటటువంటి విద్య నేర్చుకుంటూ ఉంటే, ఆ విద్యే మన పిల్లలకి కూడా నేర్పించుకుంటూ పోతామా? లేకపోతే ఆ విద్య ఒక పక్కన అలా నేర్చుకుంటూ దాన్ని వద్దంటే ఋషులు నేర్చుకుంటే ఇంట్రెస్ట్ ఈ దేశకాల పరిస్థితుల్లో అది అవసరం. కానీ ప్రపంచాన్ని ఆనందదాయకమైనటువంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లేటటువంటి విద్య కూడా నేర్చుకుంటాము అనే దమ్ము ఉన్నదా? ఆ ప్రశ్న వేసి దమ్ము ఉంటే ఏం చేయాలో చెప్పటానికి వచ్చి కబుర్లు చెప్తే మంచిది అంటే ఏం లాభం లేదు. మంచి పని ఆచరణలో పెట్టగలగాలి. దీన్ని ఆచరణలో పెట్టడానికి విద్యాలయాలకి దీటుగా దేవాలయాలు లేవాలి. ఇప్పుడు దేవాలయాలలో వెళ్ళేటటువంటి వ్యక్తులు రెండు రకాలైనటువంటి వ్యక్తులు మాత్రమే వెళ్తున్నారు. ఇద్దరు అడుక్కునేవాళ్ళే. ఒకళ్ళు దేవాలయం బయట బొచ్చ పెట్టుకుని అడుక్కుంటూ ఉంటారు, దేవాలయం లోపలికి వెళ్లేవాళ్ళు ఘరానా అడుక్కునేవాళ్ళు, పెద్ద పెద్ద అడుక్కుంటూ ఉంటారు, ఇద్దరు అడుక్కునేవాళ్ళే. దమ్మున్న వాళ్ళు ఎవరు లేరు దేవాలయానికి వెళ్లేవాళ్ళు, దేవతాశక్తులతో ధీటుగా దేవతాశక్తుల్ని మేము ఉపయోగించుకుంటాము అనే దమ్మున్నటువంటి వాళ్ళు నాకు ఎక్కడా ఏ దేవాలయంలోనూ కనిపించటం లేదు. అడుక్కునేవాళ్ళు కనిపిస్తుంది. ఓకే, అడుక్కునేవాళ్ళ సంగతి నేను మాట్లాడలేదు. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో నేటి ఆధునిక విద్యాలయాలు తర్వాత ఇంటర్మీడియట్ వరకు విద్యాలయాల తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్ వస్తాయి. ఇంజనీరింగ్, మెడిసిన్, లాయరు, ఫిజిసిస్ట్, కెమిస్ట్, సైంటిస్ట్ ఏదో చదువుతాడు. ప్రొఫెషనల్ కోర్సుల తర్వాత ఏం జరుగుతుంది? ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, లా చదివేవాడు లాయర్ అవుతాడు, సిఎస్ చదివిన వాడు సిఏ అవుతాడు. విద్య అర్థమవుతుంది కదా, ఇదే కదా జరుగుతుంది. ఇప్పుడు ముందు స్కూళ్ళకి వెళ్తాం, కాలేజెస్కి వెళ్తాం, తర్వాత ప్రొఫెషనల్ కోర్సులో సీట్ వస్తుందా రాదా, మాస్టారు నా దగ్గరికి వచ్చే మాస్టారు తల మీద చేయి పెట్టేయండి, మా వాడికి చదువు బాగా రావాలి. ఆ మాట అన్న వాళ్ళందరితోనూ నేను అడుగుతా, ఏమయ్యా నీ వాడికి చదువు బాగా రావాలా, వాడు సుఖంగా జీవించాలా అని. ఈనాటి వరకు ఒక్క పేరెంట్ కూడా, ఒక్క తల్లి కూడా మాస్టారు వాడు సుఖంగా జీవిస్తే చాలు అని అనలేదు. మీ బుర్రలు అలా ఉన్నాయి, భ్రష్టమైనటువంటి మానసిక స్థితి. ఓ పక్క నేను గ్యారంటీ ఇస్తున్నానయ్యా వాడు సుఖంగా బతుకుతాడు, నీకెందుకు వాడికి చదువు వస్తుందో లేదు? ఆహా, చదువు రావాలి. మూర్ఖత్వం అర్థమవుతుందా? అంటే మీకు అసలు సుఖంగా బతకటం అనేదే మర్చిపోయారు మీరు. మీకు తెలియదు సుఖంగా బతకటం అంటే ఏంటో. మీకు పెద్ద గీతలు చిన్న గీతలు తెలుసు అంతే. జ్యోతిష్ శాస్త్రుడి దగ్గరికి చాలా సంవత్సరాల బట్టి కష్టపడుతున్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళి ఆ జ్యోతిష్కుని అడిగాడు, బాబు నేను చాలా కష్టాల్లో ఉన్నాను, సంవత్సరాల బట్టి కష్టాల్లో ఉన్నాను, నన్ను ఏం చేయమంటావని. 6 నెలలు ఆగు నువ్వు, చూడు తర్వాత అన్నాడు. అప్పుడు కష్టాలు పోతాయా అన్నాడు, అలవాటు పడిపోతావు అన్నాడు. అంతే, మీరు 2 రకాలుగానే జీవిస్తున్నారు, అలవాటైపోయినటువంటి కష్టము, అలవాటు లేని కష్టం. చూసుకోండి నేను చెప్పింది కరెక్ట్ అవునో కాదు. సుఖం కావాలి, శాంతి కావాలి, డబ్బు కావాలి. డబ్బు రాగానే శాంతి పోతుంది, మీకు తెలుసునో తెలీదు ఆ సంగతి. ఎందుకు ఇది నేను మీకు ఇంత స్పష్టంగా చెప్తున్నాను అంటే, ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడే మార్గము ఉన్నది. మీరు ఆచరించగలిగితే. కానీ ఆచరణ ఒకరోజు 2 రోజులు కాదు. నేను సిగరెట్ మానేశానండి అన్నాడు ఒకడు. అంటే వాళ్ళు ఆయన ఇది 30వసారండి ఆయన మానుతామని. అంటే ఎలా మానుతాడో తెలుసా? సిగరెట్ మానేస్తాడు, 3 నెలలు మానేస్తాడు, మళ్ళీ మానేస్తాడు, అలాగే 30వసారి మానేస్తాడు సార్. మరి అలాగే చేస్తే మీకు సుఖము శాంతి అది ఎలా వస్తుంది? అది చేసినటువంటి పని. ఇప్పుడు నేను మీకు అందజేసేటటువంటి విద్యను మీరు అవగాహన చేసుకోండి. ఈ విద్య ఒక విశ్వవిద్యాలయంగా హరిద్వార్లో నేర్పబడుతోంది. దేవ సంస్కృతి విశ్వవిద్యాలయము అని దాని పేరు, యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే అర్థం ఏంటి? ఆ యూనివర్సిటీలో కనుక మీరు డిగ్రీ తీసుకుంటే ఆ డిగ్రీకి విలువ ఉన్నది, విలువ లేని డిగ్రీ కాదు. తమాషా ఏంటో తెలుసా? ఆ యూనివర్సిటీతో 2 జర్మన్ యూనివర్సిటీస్, 1 అమెరికన్ యూనివర్సిటీ అప్పుడే చేతులు కలిపాయి. మేము కూడా ఆ విధంగా చదువు మా పిల్లలకి చెప్తాము అని ఒప్పుకున్నాయి. జరుగుతున్నాయి ఆ పని. అప్పుడే 70 దేశాలలో 9 కోట్ల మందితో ఆ పని జరుగుతోంది. కానీ మన జనాభా 1000 కోట్ల మంది దాటిపోయింది. వెయ్యిలో తొమ్మిది ఎంత? లక్షకు వస్తుందా? ఏమైనా వెయ్యి తొమ్మిది కోట్లు అని చెప్పుకుంటున్నాం, కానీ జనాభా ఎంత అంటే 1000 కోట్లు. అంటే 1000 కోట్లు 9 అంటే ఎంతో మీకు తెలుసు కదా, పెద్ద గొప్ప సంఖ్య కాదు, ఆ సంఖ్య పెరగాలి. ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 సంవత్సరాలలో ఆ యూనివర్సిటీ స్థాపించబోతున్నారు. అంటే దాని బ్రాంచ్ 2008-2009 ఎండింగ్లో, లేకపోతే 2010కి ఆ యూనివర్సిటీ వస్తుంది. ఇప్పుడు నేను మీకు అందజేసేది ఈ 2 సంవత్సరాలు మీరు పాటించగలిగితే మీరు ఆ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్గా వెళ్ళక్కర్లే, టీచర్స్గా వెళ్ళవచ్చు. అది నా గ్యారెంటీ. సబ్జెక్ట్ వస్తే అంతే కదా. అంటే మీరు 2 ఏళ్ళు కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటిది మీరు ఆచరించుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోతే, ఇప్పుడు ఎన్ని విద్యాలయాలు ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా, చాలా ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకా ఇంకా వస్తున్నాయి, కానీ సరిపోవు, ఇంకా కావాలి. అలాగే ఇప్పుడు నేను చెప్తూ ఉన్నటువంటి దేవాలయాలు, అడుక్కు తినే దేవాలయాల గురించి నేను మాట్లాడటమే, చాలా ఉన్నాయి. ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి చర్చి, ప్రతి మస్జిద్, ప్రతి గురుద్వారా, ప్రతి దేవాలయము అడుక్కునే కేంద్రాలే. సబ్జెక్ట్ ఎవరికి రాదు, దేవతాశక్తిని ఉపయోగించుకోవటం ఎవరికి రాదు, అడుక్కోవటం వచ్చి దాని గురించి నేను మాట్లాడతాను. ఒక కొత్త దేవాలయాలు, ఆ కొత్త దేవాలయాల గురించి నేను మీతో చెప్పడానికి వచ్చాను. ఈ బొమ్మ అదే దేవ స్థాపన. దీన్ని కనుక మీరు ఆలోచించి దీని ప్రకారం మీరు జీవించగలిగితే మొట్టమొదట జరిగే మార్పు ఏంటి అంటే మీ జీవితములో ఓ చమత్కారం జరుగుతుంది. చమత్కారమే జరుగుతుంది. అది పెట్టుకున్న వాళ్ళకి, ఉపయోగించుకున్న వాళ్ళకి జరుగుతుంది. క్యాన్సర్ ఉంది, చాలా బాధపడుతున్నాడు. 23 ఏళ్ల బట్టి క్యాన్సర్ ఉంది ఆ వ్యక్తికి. మరి 23 ఏళ్ల బట్టి క్యాన్సర్ ఉండి చివరి క్షణాలు వచ్చినటువంటి వ్యక్తి ఎంత బాధలో ఉంటారో మీరు ఊహించగలరు కదా. చెప్పింది అర్థమవుతుందా? సడన్ గా వాడికి క్యాన్సర్ పోతుంది. ఎలా ఉంటాడు వాడు మీరు ఊహించగలరు? అసలు మీరు ఊహించలేరు. ఎందుకంటే ఆ బాధ మీకు తెలియదు, ఆ సుఖము మీకు తెలియదు. అది చాలా సుఖంగా ఉంటుంది అంటారు. అటువంటి మార్పు దీనివల్ల మీలో వస్తుంది. మీకు తెలియదు అసలు ఆ సుఖం అంటే ఏంటో. అందుకు చెప్తున్నాను నేను, దేవస్థాపనతో వచ్చే సుఖము మీకు తెలియదు. ఇంకా మీకు పెద్ద గీతలు చిన్న గీతలు అంటే ఏంటి, పెద్ద కష్టాలు చిన్న కష్టాలే తెలుసు, కానీ అసలు సుఖం అంటే ఏంటో తెలిస్తేగా. నిజంగా ఒక్క క్షణంలో మారుతుందా? మారుస్తారు. దేవాలయాలలో, దేవాలయాల్లో మీరు ఆర్తి అది అంతా అయిపోయాక ఇలా చేపడతారు. ఏమిస్తారు మీ చేతుల్లో? తీర్థం ఇస్తారు కదా. తీర్థం చదువుతున్నప్పుడు ఒక మంత్రం చదువుతాం తెలుస్తా, అది అకాల మృత్యుహరణం. అకాల మృత్యుహరణం అంటే యాక్సిడెంట్ లో మనిషి చావడు. నో యాక్సిడెంట్ ఫర్ దట్ మ్యాన్. మిగతా వాళ్ళు సత్త కావచ్చు కాదు, కానీ తీర్థం తీసుకున్నటువంటి వాడికి అకాల మృత్యు ఉండదు. అకాల మృత్యుహరణం. దాని తర్వాత సర్వవ్యాధి ప్రశమనం. సర్వవ్యాధిలో క్యాన్సర్ ఉందా లేదా? సర్వవ్యాధి అంటే అర్థం ఏంటి? అన్ని వ్యాధులు ఇప్పుడే కాదు, ఇంకా కొత్త వ్యాధి ఏదైనా ఉంటే అది కూడా, ఇప్పటికి మనకు తెలియని వ్యాధి ఏదైనా ఉంటే ఆ వ్యాధి కూడా పోతుంది. సర్వవ్యాధి ప్రశమనం. తర్వాత సర్వపాప క్షయకరం. అసలు మీకు కష్టాలు ఎందుకు వస్తాయి? పాపం చేయటం వల్ల వస్తాయి. ఆయుర్వేద ఏం చెప్తుంది అంటే మీకు కష్టాలు ఎందుకు, ఏ కష్టమైనా శారీరకమైనటువంటి కష్టం అయితే దాన్ని వ్యాధి అంటాం. మానసికమైనటువంటి కష్టము అంటే దాన్ని ఆధి అంటాం. ఆధి వ్యాధి అంటే మానసికమైనటువంటి కష్టాలే, కానీ శారీరకమైనటువంటి కష్టాలు వ్యాధులకి కొని కారణం ఏంటి అంటే పాపం. అంటే కూడనిది చేయటం పాపం. ఇవాళ పొద్దున్న ఒంగోలు శ్వేతద్వీపంలో ఒక అబ్బాయి వచ్చాడు. అమెరికాలో మాస్టర్, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, సాఫ్ట్వేర్ బిజినెస్ అని. మంచిది బాబు, ఒక కోటి రూపాయల దాకా టర్న్ ఓవర్ వస్తుంది, ఇంకా మంచిది బాబు అని. మీలో ఆ అబ్బాయి ఎవరు కొడుకో కూడా మీకు తెలుసు. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకుంటే మీకే తెలుస్తుంది. ఈ విధానంలో పూర్తిగా చితికిపోయినటువంటి వ్యక్తిత్వాలు ఎలాగో కోట్ల రూపాయలు గడించగలిగే స్థితికి ఆ పిల్లవాళ్ళు చేరుకుంటున్నారు. కానీ దాని గురించి నేను చెప్పటంలే. ఇండియా వస్తే మాస్టారు, ముఖ్యంగా ఒంగోలు వస్తే మాస్టారు, ఆ రోజల్లో నాకు వాంతులు అవుతూ ఉంటాయి, తలనొప్పి, తల తిరుగుతూ ఉంటుంది, మనసు ఎక్కుతాను అన్నాడు. ఏం నాయన, అమెరికాలో అక్కడ ఇన్ని మసాలాలు అది వాడరండి, నేనేమో అక్కడ ఆ తిండే తింటాను, ఇక్కడికి వచ్చేసరికల్లా మా అమ్మ మసాలాలు వేసి పెడుతుంది, బాబు తిను, కాస్త జివ్వ చచ్చిపోయింది ఏమో, నీకు జివ్వ చచ్చిపోయిందని జివ్వ లేపటానికి మనిషిని చంపేస్తున్నాం, అది మీరు అర్థం చేసుకోవటంలే. సర్వపాప క్షయకరం అంటలో నా ఉద్దేశం అది, కూడంది చేయటం వల్ల శరీరానికి పడదు మసాలాలు. పాపం మనవాడే, ఒంగోలు వాడే, అమెరికాలో కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నాడు, ఇక్కడికి వచ్చాడు రెండు రోజులు అమ్మ వాళ్ళ దగ్గర ఉందామని. ఉన్న రెండు రోజులు ఎప్పుడు వాంతులు, తెలుసు, కడుపు మంట, పడుకోవటమే. కానీ పాపం అంటే ఇప్పుడు అర్థమైందా నా ఉద్దేశం? పాపం అంటే ఎవరినో కొట్టడం, చంపేయటమే కాదు, శరీరానికి ఏది పడదో అది చేస్తే అది పాపమే. మరి తీర్థం ఏం చేస్తుంది? సర్వపాప క్షయకరం. మరి ఆ తీర్థాలు అలా పనిచేస్తున్నాయా? పాపాలు పోతున్నాయా? వ్యాధులు పోతున్నాయా? అకాల మృత్యు జరగటం లేదా? ఎందుకు దేవాలయంలో తీర్థము లేదు? తీర్థం అనే పేరుతో తీర్థం ఇవ్వబట్టలే, దానికి ఆ శక్తి లేదు. ప్రాణాలను రక్షించేటటువంటి తీర్థం ముందు మనకు కావాలి, అంతే కదా? ప్రాణాలను రక్షించేటటువంటి తీర్థము కనుక మనకి ముందు ఉంటే తర్వాత మిగతా అది చూసుకుందాం. ప్రాణాలను రక్షించటం అనేటటువంటి దాన్ని సంస్కృతంలో గయాన్ త్రాయతి అంటారు. గయాన్ అంటే ప్రాణాలు, త్రాయతి అంటే రక్షించేది. రెండు కలిపితే ఏమవుతుంది? గాయత్రి అవుతుంది. చేత ఇది మిమ్మల్ని గాయత్రి తీర్థముతో సంబంధం పెడుతుంది. కింద రాసింది అక్కడ చదవండి, శాంతి కుంజ్ గాయత్రి తీర్థం. ఆ తీర్థం ఎటువంటి తీర్థము? అకాల మృత్యుహరణం. ఇంకా సునామీలు వస్తే రావచ్చుగాక, ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే జరగొచ్చుగాక, బాంబులు పెడితే పెట్టవచ్చుగాక, నువ్వు మాత్రం చావు, నువ్వు చావు, అకాల మృత్యు ఉండదు నీకు. సర్వవ్యాధి క్షయకరం. పొల్యూట్ అయిపోని వాతావరణాన్ని, విషాక్తమైపోని వాతావరణాన్ని, నీరు విషాక్తమైపోని పర్వాలేదు, వాయువు విషాక్తమైపోని పర్వాలేదు, ఆహారం విషాక్తమైపోని పర్వాలేదు, నువ్వు చావు. విషం తింటాం వల్ల వ్యాధులు వస్తాయి, సర్వవ్యాధి ప్రసన్నం. అటువంటి విద్య మనము నేర్పటానికి కంకణం కట్టుకుంటున్నాం. ఇది కొత్తదేమీ కాదు, మన దేవాలయాల్లో ఉన్న విద్యే. ఆ శ్లోకం నేనేం కనిపెట్టలే. ఇప్పుడు ఆ తీర్థం ఇచ్చేటప్పుడు ఆ పురోహితులు ఆ మాట అంటాడు, నువ్వు ఆ మాటే అంటావు. వాడన్నదానికి విలువ లేదు, నువ్వన్నదానికి విలువ లేదు. ఎందుకంటే తీర్థము తీసుకోవటానికి ముందు నువ్వు చాలా పనులు చేయాలి దేవాలయంలో. తీర్థం ఎప్పుడు తీసుకుంటాం? చివరిలో తీసుకుంటాం. విద్యాలయాలలో డిగ్రీ ఎప్పుడు తీసుకుంటాం? మూడేళ్లు చదువు అయిపోయాక. చదువు అవ్వకముందు చదవాలా? ప్రతిరోజు వెళ్ళి చదవాలా దేవాలయానికి వెళ్ళి? ఏం చదవాలి అక్కడ? ఏ విధమైనటువంటి చదువు చదవాలి అన్నది ప్రజ్ఞామండలి అనేటటువంటి దాని ద్వారా మీ ఇళ్లలోనే ఆ దేవాలయాన్ని స్టార్ట్ చేయండి. చెప్పేశావమ్మా అది, చెప్పావు కదా. అంచేత నేను దాని విశిష్టత చెప్తున్నాను. ఐదుగురు కలిసి మీ ఇంటినే దేవాలయంగా మార్చుకోండి, అంటే ఈ దేవాలయాలు ఎందుకు పనికిరావు? మీ కోపం వస్తే రావచ్చు కాక, ఎందుకు పనికిరావు? సాయి దేవాలయాలు కూడా మనం సర్వనాశనం చేసి పెట్టాం. నిష్ఠా సబూరి అనేది నేర్చుకోకుండా, తుదిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోకుండా సాయి దేవాలయం పెడితే ఏం లాభం? అంటే కాలేజీ పెట్టేశాము కమిటీ చెప్పలేదు. దేవాలయం అయితే కట్టేసుకుంటున్నాం. చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, మాస్టర్ మేము దేవాలయం కడతాం, కట్టేం చేస్తాం? దేవాలయంలో దేవుడు ఉండాలి. నాకు తెలిసి కాళికాదేవి ఒక్క రామకృష్ణ పరమహంస పూజారిగా ఉన్న దేవాలయం కదిలింది, మిగతా చోట్ల ఏమీ లేదు. విఠల్ పండరీపురం, అక్కడ భక్తులు కదిపారు విఠల్ని. ఓ నామదేవు, ఓ జ్ఞాందేవ్. అంటే టీచర్స్ ఉండాలి, భక్తులు ఉండాలి. నేను ఎక్కడుంటాను నారద, దేవాలయంలో ఉండను. ఎక్కడ నా భక్తులు ఉంటే అక్కడ ఉంటానంటాడు కృష్ణుడు చాలా స్పష్టంగా. ఉన్నారా భక్తులు దేవాలయంలో? అసలు భక్తి అంటూ ఏమైనా ఉండి మీరు అడుగు పెడుతున్నారా దేవాలయంలో? అడుక్కోటానికి అడుగు పెడుతున్నారు. మళ్ళీ ఆ దేవాలయాన్ని కరెక్ట్ చేద్దాం మనం. ఆ దేవాలయాన్ని కరెక్ట్ చేయటానికే ఈ ప్రజ్ఞామండలి అనేది పెడుతున్నాం. ఐదైదుగురు కలిసి పనిచేయండి. ఎందుకంటే మహాభారత నిర్మాణం ఐదైదుగురితోనే కలుస్తుంది. మొత్తము భారతీయ సంస్కృతి ఐదింటి మీద ఆధారపడింది. లలితా సహస్రనామంలో పంచమే, పంచభూతేషు, పంచ సంఖ్యోపచారిణి. మనలో ఐదు ప్రాణాలు ఉన్నాయి, ఐదు తన్మాత్రలు ఉన్నాయి, ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి. అన్ని ఐదు 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 ఐదు. అంచేత మనము స్థాపించేటటువంటి ఈ ప్రజ్ఞామండలి కూడా ఐదుగురితో స్టార్ట్ అవుతుంది. మరి ఆరో వాడు ఏం చేయాలి మాస్టారు? ఆరో వాడు ఇంకో నలుగురిని కలిపి ఇంకో ప్రజ్ఞామండలి స్టార్ట్ చేయి. ఈ శరీరంలో ఐదు ప్రాణాలు ఉన్నాయి. మరి ఆరో ప్రాణం ఎక్కడికి రావాలి? ఆ పక్కవాడి శరీరంలో ఉంటుంది ఐదు ప్రాణాలు. ఆ పక్కవాడి శరీరంలో నేను చెప్పింది అర్థమవుతుందా? లేదండి, నా శరీరంలో ఐదు ప్రాణాలు లేవు అని ఎవరైనా అంటే కాస్త చేతులు ఎత్తండి, కాస్త చూసి ఆనందిస్తాను. నా శరీరంలో అసలు ప్రాణాలే లేవండి. ఐదు ప్రాణాల సంగతి నీకు తెలియకపోవచ్చు, కానీ నీ శరీరం ఉంది అంటేనే అర్థం ఏంటి? కానీ ఐదు ప్రాణాలు నీకు ఉపయోగించుకోవటం వచ్చా? రాదు. అది ఉన్నన్నాడు బతుకుతాం, అది పోయినాడు చస్తావు. కానీ ఆ ప్రాణాలని ఎలా కాపాడుకోవాలి అన్నదే గాయత్రి మహావిద్య. అంతే తప్ప ఓం భూర్భవసో తత్సవితుర్వాయుమ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని మీరు ఎన్ని వేల సంవత్సరాలు చేసినా ఏం అవ్వదు. కానీ ఈ ఐదు ప్రాణాలను మీరు పోషించాలి అంటే, ఆ శక్తి మీరు సంపాదించుకోవాలి అంటే, ఈ ప్రజ్ఞామండలిలో మీరు ఖచ్చితంగా రెండు పనులు చేయాలి. ఆ పనులు చేయకుండా మేము ప్రజ్ఞామండలి పెట్టేశాం మాస్టారు అంటే ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు. అది జాగ్రత్త, నటించకండి. నాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు దయచేసి నటించటం అనుకోండి. చేయగలిగితే చేయండి, లేకపోతే నేను చేయలే మాస్టారు అనండి. చేయగలిగే వాళ్లే వస్తారు, వాళ్లే చూసుకుంటారు. అర్జునుడు లాంటి వాడే యుద్ధం చేయనంటే పోవాయి అన్నాడు. నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్, నువ్వు యుద్ధం చేస్తే ఎంత, నువ్వు యుద్ధం చేయకపోతే ఎంత. గురువుల దమ్ము అది, అవతారమూర్తి యొక్క దమ్ము అది. నీ మీద ఆధారపడి చేయడు. మరొకటి మాకు ఎందుకండి పేరు తెచ్చుకోవటానికి, మీకు పేరు ఇవ్వటానికి? మీరు చేయకపోయినా వస్తుంది. ఎందుకంటే అవతారమూర్తి చేసేది ఎప్పుడు కూడా ధర్మస్థాపనతో పాటు భక్తులకి పేరు వచ్చేటట్టు చేస్తాడు. మహాభారత యుద్ధంలో పేరు ఎవరికి వచ్చింది? పంచపాండవులకి వచ్చింది. కానీ యుద్ధం చేసింది ఎవరు? కృష్ణుడే. పేరు తెచ్చుకోండి అని చెప్పటానికి వచ్చింది. కానీ రెండు పనులు మీరు చెయ్యాలి. అదేంటి అంటే, ఆ ఐదుగురు ఎవరైతే ప్రజ్ఞామండల్లో ఉంటారో వాళ్ళు మీ పుట్టిన రోజు సంస్కారము, వివాహ దిన సంస్కారము ఖచ్చితంగా చేసుకోవాలి. మాకు ఎంత సిగ్గుకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, చాలా సీనియర్ కార్యకర్తలు అని విరవిగేటటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పుట్టినరోజు సంస్కారం చేసుకోవాలి అనేటటువంటి దమ్ము లేదు, సాహసము లేదు, సిగ్గుపడాలి మనం అందరూ. నువ్వే చేసుకోకపోతే బయటవాడికి ఏం చెప్తాను? సంస్కారం, సంస్కారవంతులు అవ్వాలి మనం. సంస్కారాలు పోయాయి మనకి, మళ్ళీ నిద్ర లేపండి ఆ సంస్కారాలను. దేంతో లేపాలని చెప్పాను నేను? పుట్టినరోజు సంస్కారము, వివాహ దిన సంస్కారాలు ఖచ్చితంగా జరగాలి మన ప్రజ్ఞామండల్లో. నేను ఇక్కడ వచ్చింది పబ్లిక్ లెక్చర్ ఇవ్వటానికి కాదు. మన ఐదైదుగురు కార్యకర్తల్లో కొంతమంది అయినా ఆ పని చేయగలిగితే నేను ఆనందిస్తా. బయట వాళ్ళు నాకు అవసరం లేదు, ఇంకేంటే వాళ్ళకి అర్థం కాదు నేనేం చెప్తున్నాను. కానీ అర్థమయ్యే వాళ్ళు చేయగలిగితే నాకేమీ అభ్యంతరం లేదు. ఎంతమంది వస్తే అంత మంచిది, మంచి పని చేయటానికి అభ్యంతరం ఏముంది? కానీ మన వాళ్ళు, నాతో ఉన్నటువంటి వాళ్ళు మీరు నిద్రలేవండి. ప్రజ్ఞామండళ్ళు స్థాపించండి. చాలా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ డిసెంబర్ లోపల నాతో పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా గాయత్రి తీర్థతో సంబంధం పెట్టాలి అనే నా కోరిక. అందుకు తిరుగుతున్నాను నేను. ఏదో ప్రచారం కోసం ఏమీ తిరగటం లేదు, మీరు అర్థం చేసుకోండి. నేను ప్రచారం కోసం రాలే. నా వాళ్ళు 20-30 ఏళ్ల బట్టి నాతో ఉన్నటువంటి వాళ్ళు, ప్రపంచమంతా విస్తరించబోయేటటువంటి ఒక విశాలమైనటువంటి గాయత్రి తీర్థంతో డైరెక్ట్ గా లింక్ పెట్టుకోండి. ఆ లింక్ మీకు ఈ ఏరియాలో కోటప్పకొండ దగ్గర 17, 18, 19 మూడు రోజులు జరుగుతుంది. దానికి నా కార్యకర్తలే కాదు, మేము కూడా ఈ పని చేస్తాము. నన్ను కూడా గాయత్రి తీర్థంలో కలుపుకోండి అని ఎవడైనా వచ్చినా వాడిని కూడా కలిపేస్తా. వాడి మొహం నాకు తెలియాల్సిన పని లేదు, వాడు నన్ను చూడాల్సిన పని లేదు. మీ బంధువులు, మీ మిత్రులు ఎవరైనా కూడా, ఇంత అద్భుతమైనటువంటి ఒక సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. గాయత్రి తీర్థముతో మీకు సంబంధం ఏర్పడుతోంది, నటనతో కాదు. ఏ తీర్థము ఇప్పుడు యాక్టివ్గా లేదు. ప్రపంచంలో అనేక తీర్థాలు ఉన్నాయి. మీరు తీర్థయాత్రలు చేసి తిరిగి వచ్చి 90% వాళ్ళు రోగగ్రస్తులైనా అవుతారు. లేకపోతే వాళ్ళకి మాస్టరు తీర్థయాత్ర బయలుదేరామండి, మా జేబులు ఎవడో కొట్టేశాడండి. ఆ తీర్థయాత్ర నుండి కాల మృత్యుహరణం, సర్వవ్యాధి ప్రశమనం, సర్వపాపక్షయకరం లెవెల్లో ఉన్నటువంటి తీర్థంతో మిమ్మల్ని ఈ మూడు రోజుల్లో కలపబోతున్నాను. ఈ మూడు రోజుల్లోనే కాదు, నవంబర్ 24 అమ్మ వరంగల్లో ఉంది, డిసెంబర్ 1, 2, 3 తారీఖుల్లో వైజాగ్లో. కావాలని అవి ఎందుకు పెట్టాను అంటే, నా వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. హరిద్వార్ వాళ్లలో ఈ గాయత్రి తీర్థకి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, అశ్వమేధ యజ్ఞాలను కండక్ట్ చేసేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి, మీరు తెలిసి ఉంటుంది మీలో చాలా మందికి, బృజ్మోహన్ గౌడ్జీ అని. ఆయన స్వయంగా ఫోన్ చేసి, నేనే వస్తున్నాను మీ వాళ్ళని కలుసుకోవటానికి. అంటే ఇది నా కార్యకర్తలకి మాత్రమే కాదు, అందరికీ చెప్తున్నాను. ఈ మాట అందరికీ చెప్పండి. దేవాలయాల నుంచి గురుకులాలు, గురుకులాల నుంచి ఆశ్రమాలు, ఆశ్రమాల నుంచి ఆరణ్యకాలు, ఆరణ్యకాల నుంచి తీర్థస్థాయికి విద్యాలయాలు ఎలాగైతే ఎదుగుతున్నాయో, విద్యాలయము, ప్రొఫెషనల్ కోర్సు, డాక్టర్స్, ఇంజనీర్స్, వాళ్ల సెమినార్స్, వాళ్ళు నేర్చుకునే విద్య, ఈ లెవెల్లో ఇది పోతుంది. ఇక్కడ దేవాలయము, గురుకులము, ఆశ్రమము, ఆరణ్యకము, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక సెంటర్తో లింకప్ అయి ఉంటుంది. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటాం మనం. అందుకే చెప్తే, రేపు మీరు 17, 18, 19 తారీఖుల్లో ఈ తీర్థంతో సంబంధింపబడతారు. కరెక్ట్గా, నీట్గా అప్లికేషన్స్ అవి నింపి తీసుకురండి. పద్ధతిగా నింపండి, లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతే నేను రికమెండ్ చేస్తే ఏం లాభం లే. మరి రిజెక్ట్ అయిపోతే ఏమవుతుంది మాస్టర్, మళ్ళా నెక్స్ట్ ఇయర్ నింపుకో. నా వాళ్ళకి ఈ స్పెషల్ అకేజన్ నేను క్రియేట్ చేశా, డైరెక్ట్ గా ఇన్నాళ్ళ బట్టి నాతో ఉన్నటువంటి మీకు నా గురువు యొక్క తీర్థంతో సంబంధం పెట్టలేకపోతే ఇంకా నేనెందుకు. కానీ నేను వీళ్ళు నా వాళ్ళు అని చెప్పగలను, కానీ మీరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రజ్ఞామండలిని పెట్టి దాంట్లో ఈ లిస్టులు తీసుకొచ్చి మీరు అఖిల విశ్వ గాయత్రి పరివారంలో మెంబర్స్ గా అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ యూనివర్సిటీతో లింకప్ అయిపోతారు. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది దాంతో లింకప్ అవ్వాలి. ఆవిడ కోసం అవుతాడు, సుఖంగా జీవించవచ్చు అని తెలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ అప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి మాస్టారు మీకు తెలుసా, వేటపాలెంలో నేను ఎప్పుడో ఒకసారి మీ దగ్గరికి వచ్చినట్టు గుర్తు, ఎప్పుడో ఒకసారి. మరి నన్ను దూర్చండి మాస్టారు, ఇది రికమెండేషన్ కాదు, ఆధ్యాత్మిక విద్య పాత్రత, నువ్వు నిరూపించుకోవాలి నీ శక్తిని. అర్జునుడు ఏడుస్తాడు, అజానత మహిమానంత వేదం, హే కృష్ణ హే యాదవ హే సకేతి, నేను పిచ్చివాణ్ణి, నీ గొప్పతనం నాకు తెలియక నిన్న హే కృష్ణ హే యాదవ హే సఖే హే యాదవ అని పిలిచాను. నేను నా గురించి చెప్పుకోవటం లే, నా గురువు గురించి చెప్తున్నాను. రామకృష్ణ యొక్క గురువుగా ఆయన్ని చూడండి, మహాకాలుడి యొక్క స్వరూపంగా చూసి వ్యక్తిగా చూస్తే మీరు ఈ అదృష్టాన్ని కోల్పోతారు. మళ్ళీ హరిద్వార్ నుంచి వాళ్ళు వచ్చి మీకోసం క్యాంప్ పెట్టారు. కేవలము నేను రిక్వెస్ట్ చేశాను కనుక, వాళ్ళకి ఈనాడు అవసరం ఉంది కనుక, ఆంధ్రప్రదేశ్లో చెప్పడానికి తెలుగులో చెప్పేవాళ్ళు కావాలి కదా వాళ్ళకి, వాళ్ళకి హిందీ వచ్చు బాబు, తెలుగులో చెప్పాలి కదా మన వాళ్ళకి. మరి మీరు చెప్పగలరు, చెప్పగలరు కనుక మీరు అక్కడ లింకప్ అయిపోతే ఆటోమేటిక్గా మీకు ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ అవి వస్తాయి. కానీ లింకప్ అయిపోతే రాదు, పరీక్ష పాస్ అవుతే వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఇస్తే ఏమండి నా డిగ్రీ వచ్చేస్తుందా, డిగ్రీ రావడానికి సంభవం ఉంటుంది. కానీ మీరు కష్టపడగలిగితే ఈ 3 నెలలలో, నవంబర్ 2 నెలలే, ఖచ్చితంగా మీకు ఆ యూనివర్సిటీతో సంబంధం పెట్టడమే కాకుండా మొత్తము ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపు ఊపుదాం మనం. ఈ విద్యని దేవాలయం నుంచి తీర్థం వరకు తీసుకెళ్లేటటువంటి విద్యని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకి అందజేద్దాం. దానికి మన వాళ్ళు ప్రణాళిక వేస్తున్నారు కదా. అర్థమైంది కదా, అంచేత మీరందరూ కూడా దీనిని ముందు మీ ఇళ్లలో పెట్టుకోండి. దేవస్థాపన, ఈ దేవస్థాపనలో ఎంతమ్మా, ఈ దేవస్థాపన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఈ 5 జరుగుతాయి. మీకు దేవాలయాలు ముందు ఏర్పడతాయి, దాని తర్వాత గురుకులాలు ఏర్పడతాయి, దాని తర్వాత ఆశ్రమాలు ఏర్పడతాయి, దాని తర్వాత ఆరణ్యకాలు ఏర్పడతాయి, దాని తర్వాత తీర్థాలు ఏర్పడతాయి. షాపులు ఎక్కడ పడితే అక్కడ ముందు ఇవి పెట్టేయండి. భగవత్ విగ్రహము, భగవత్ చిత్రము భగవంతుడి కంటే చాలా గొప్పది. ముందు ఆస్తిత్వం, మరి ఇదే ఎందుకు అని అనొచ్చు మీరు. ఎందుకంటే 5 గురించి చెప్పేది ఇది, దేవాలయాల గురించి, గురుకులాల గురించి, ఆశ్రమాల గురించి, ఆరణ్యకాల గురించి, తీర్థం గురించి కూడా చెప్పేది కనుక దీన్ని పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ స్థాయికి ఎదగటానికి మీలో ఎవరికైనా దమ్ముంటే రాబోయే 12 నెలలలో జనవరి నుంచి నేను మిమ్మల్ని గురువుగా మార్చేస్తా. మీరు కూడా శ్రీరామ శర్మ ఆచార్య యొక్క మానస పుత్రులుగా మారిపోతారు. కెమిస్ట్రీ చదివినవాడు కెమిస్ట్ అవుతాడు, ఇంజనీరింగ్ చదివినవాడు ఇంజనీర్ అవుతాడు, గురువు దగ్గర ఉన్నవాడు గురువు అవుతాడు. రాముడి దగ్గర ఉన్న హనుమంతుడికి రాముడి కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయేమో అని నా డౌట్. దానికి ఇది ఆధారం ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఉన్న 56 పేజీలు కనుక మీరు చదివి అవగాహన చేసుకుని జనవరి నుంచే ప్రతి 5 రోజులు 2-2 జిల్లాలలో నేను క్యాంపు పెట్టబోతున్నాను. ఆ జిల్లాల్లో ఉన్న వాళ్ళందరికీ కలిపి ఒక క్యాంపు పెడతా ఈ పుస్తకం మీద. దీని తర్వాత ఈ పుస్తకం మీద 21వ శతాబ్ది ఉజ్వల భవిష్యత్తు. ఇదేగా నేను ఇందాక మీకు ఛాలెంజ్ చేశాను. ఈ విద్యకు ధీటుగా ఈ ఆధ్యాత్మిక విద్యను మనం ప్రచారంలోకి తెద్దాం. సుఖమైనటువంటి శాంతియుతమైనటువంటి జీవితము మానవులకి అందజేద్దాం. ఇలాంటివి గురువు గారు 50 పుస్తకాలు రాశారు. ఒక్కొక్క పుస్తకాన్ని నేను తెలుగులో అందజేస్తూ ఉంటాను. మీరు దాన్ని చదువుకోండి, చదివి ఇతరులకు చెప్తూ ఉండండి. ప్రతి నెల మీ జిల్లాలో కానీ మీకు దగ్గరగా ఉన్నటువంటి జిల్లాల్లో కానీ ఒక క్యాంపు పెడతాను. 2008వ సంవత్సరంలో 12 క్యాంపులు ఉంటాయి. అందులో సాధ్యమైనంత వరకు ప్రతి నెల 3-3 పుస్తకాలు అందజేయటానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇవంతా చెప్తూ మళ్ళీ పుస్తకాలు కూడా రాయాలి అంటే కొంచెం కష్టమే. కానీ 17 నవంబర్కే 5 పుస్తకాలు అందజేసేద్దామని నేను ప్రయత్నం చేస్తున్నాను. మన వాళ్ళందరూ బాగా సహకరిస్తున్నారు. ఈ పుస్తకాలు ఎప్పుడు రెడీ అవుతాయి అప్పుడు నేను ఇలా మీకు ఇస్తూ ఉంటాను. పుస్తకాలు ఇలా ఇవ్వను. పుస్తకాలు ప్రింట్ చేయించడానికి టైం లేదు నా దగ్గర. మీరేం చేయాలి, దీన్ని ఫోటోస్టాట్ తీసి చదువుకోండి. ఈ 12 నెలలలో, జనవరి నుంచి 12 నెలలలో, మిమ్మల్ని కూడా ఈ నూతన విద్యాలయపు యొక్క కులపతులుగా, ప్రొఫెసర్స్గా నేను మీకు తీర్చిదిద్దుతాను. ఆ గ్యారంటీ నాది. కష్టపడితే అంటే క్లాస్కి వస్తామంటే ప్రజ్ఞామండల్స్ సంఖ్య పెరగాలి. పుట్టినరోజు సంస్కారాలు జరుపుకునేటటువంటి సంస్కరింపబడిన వ్యక్తులు కావాలి. దీపాలు ఆర్పే వ్యక్తులు అక్కర్లే. పుట్టినరోజు నాడు ఈనాడు మనం దీపాలు ఆర్పుతున్నాం. దీపాలు వెలిగించటం నేర్చుకుందాం. వివాహము అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఇదంతా అర్థం అవ్వాలి అంటే ప్రతి నెల మీకు నేను వచ్చి చెప్పలేను, కలవలేను. కానీ మ్యాగజైన్లో గురుదేవులు రాసిన విషయాలు మాత్రమే మీకు వస్తాయి. ఇతరులు రాసిన ఏ విషయము ఇందులో ఉండదు. ఏ అడ్వర్టైజ్మెంటు ఉండదు ఇందులో. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ వల్ల వాళ్ళ సంస్కారాలు మనకు వస్తాయేమో అని భయం గురువు గారికి. చాలా ప్రమాదం. డబ్బును ఎవరిది ముట్టుకున్నావో వాడి సంస్కారాలు నీకు వచ్చేస్తాయి. అసలు మనకి ఏ సంస్కారము లేదు కనుక గోల లేదు ఏ డబ్బు ఉంచుకున్నా. కానీ మనం సంస్కారవంతులు అవ్వదలుచుకున్నాం కనుక ఈ మ్యాగజైన్ మీరందరూ తెప్పించుకు తీరాలి నా వాళ్ళు. ఇది ఆర్డర్. ఇది ఎవరికి ఎవరికి ఇది ఆర్డర్? నా వాళ్ళకి. అంచేత ఈ మ్యాగజైన్ సబ్స్క్రైబర్ మీరు కాలేదనుకోండి, సభాముఖంగా నేను చెప్తున్నామని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నా వాళ్ళు కాదు. నేను చెప్పిన మాట విన్న వాళ్ళు మీరెందుకు నాకు నాలుగు తీసుకోవటానికి? ఈ పుస్తకం ఖరీదు ఎంత? 8 రూపాయలు. నెలకి 8 రూపాయలు. నెలకి 8 రూపాయలు కూడా ఒక మంచి విద్యను నేర్చుకోవటానికి ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు నాకు అక్కర్లేదు. చేత ప్రజామండల్లో ఉన్న ప్రతి వాళ్ళు ఈ మ్యాగజైన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అంటే నెలకి 8 రూపాయలు అంటే సంవత్సరానికి 8×12 = 96. 6 రూపాయలు వదిలేద్దాం, ఇంకా తగ్గిద్దాం, 90 రూపాయలు. ఇది ప్రజ్ఞామండలి వాళ్లే కాదు, అందరూ చదవండి. చదువుతూ ఉంటే మంచి మార్గంలో ఎలా వెళ్లాలో తెలుస్తుంది. ఈ అవగాహనతో మనమందరము కూడా ఇంకా కబుర్లు వద్దు, ఆశలు వద్దు. ఈ దివ్య విద్యను ప్రపంచానికి అందజేసేటటువంటి కార్యకర్తలుగా మారుదాం. ఈ 3 రోజుల పాటు అక్కడ జరిగేటటువంటి ఈ క్యాంపులో మీరు కార్యకర్తలుగా ఎలా మారాలో చెప్పబడుతుంది. లెక్చర్స్ ఏమి ఉండవు. ఇచ్చేయండి, ఇలా చేయండి అని మీకు ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు అక్కడ. అందుకే దాన్ని గాయత్రి కార్యకర్తల శిక్షణా శిబిరము, సమావేశము అని పేరు పెట్టాం. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీకు తెలుసున్న వాళ్ళందరూ రండి. హాయిగా నిశ్చింతగా రావచ్చు. సుఖంగా ఉంటుందా మాస్టర్? శారీరకంగా సుఖంగా ఉండదు, కానీ మానసికంగా మాత్రము మీరు పొందేటటువంటి సంతోషానికి అంతు ఉండదు. జై గురుదేవ్.